ప్రియమైన ఆత్మబంధుల, ఈ రోజున మనం గోయింక డిగ్రీ మహిళా కళాశాల వారి ఆ కమిటీ వారు, ముఖ్యంగా డాక్టర్ రంగారావు గారి యొక్క ఆధ్వర్యాన్ని వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనం ఈ రోజున ఈ ప్రాంగణంలోకి ఇచ్చేయటం జరిగింది. సర్వసాధారణంగా దురదృష్టం ఏంటంటే, మహిళలు లేని దేశానికి కానీ మహిళలు లేని ప్రపంచానికి కానీ మనం ఊహించలేం. కానీ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు స్త్రీలు జనాభా తగ్గుతున్నారు, ఇంకా అబ్బాయిలే అమ్మాయిలకి డబ్బిచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తున్నాయి. ఈ తల్లిదండ్రులు అబ్బాయి పుట్టినప్పుడు సంతోషంగా, అమ్మాయి పుట్టినప్పుడు ఉండరు. అబ్బాయి పుడితే చాలా సంతోషంగా ఉంటారు, వాడు చూసినా చూడకపోయినా. నిజంగా అమ్మాయిలు చూసినట్టు అబ్బాయిలు చూడరు. పేరెంట్స్ అమ్మాయిలే బాగా చూస్తారు, పాపం పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళకి ఆర్థికంగా చూసినా చూడకపోయినా అమ్మాయిలే బాగా చూస్తారు తల్లిదండ్రులు. కానీ అబ్బాయిలు పుట్టినప్పుడు ఉన్న సంతోషం అమ్మాయిలు పుట్టినప్పుడు ఉండటం లేదు. దీనికి కారణం ఏంటంటే, నేను చాలా మందిని అడిగాను, ఏమిటి మీరు అమ్మాయి పుడితే సంతోషంగా ఉంటున్నారు, అబ్బాయి పుడితే సంతోషంగా ఉంటున్నారు, అమ్మాయిలు ఉంటే అల్లుళ్ళు వస్తారు, అబ్బాయిలు ఉంటే కోడళ్ళు వస్తారు, ఎవరైనా ఒకటే కదా అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఏముంది, ఎవరైనా ఒకటే అంటే, కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మరొక ఉద్దేశం కదండి కట్నాలు ఇవ్వలేకన్నా. నాన్నగారు మీరు చెప్పింది బాగానే ఉంది, కట్నాలు ఇవ్వలేకపోతున్నాం అండి. ఎంబీబీఎస్ చదువు చెప్పించినా కట్నం అడుగుతున్నారు, ఇంజనీరింగ్ చదువు చెప్పించినా కట్నం అడుగుతున్నారు, కట్నాలు ఇవ్వలేకపోతున్నాం. పిహెచ్డీ డాక్టరేట్ సైన్స్ లో ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీ లో కానీ డాక్టరేట్ డిగ్రీలు తీసుకునే వరకు వచ్చినప్పటికీ వాళ్ళకి కూడా కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి అనిపిస్తుంది చదువులు చెప్పించి చదువు చెప్పించినా కట్నం ఇవ్వాల్సి వస్తుంది, చదువు చెప్పించకుండా కట్నం ఇచ్చేసి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అమ్మాయిలంటే సంతోషమే కానీ కట్నాలు ఇవ్వలేకపోతున్నాం. ఉదాహరణకి అమ్మాయిల వల్ల టెన్షన్ వస్తుంది, అబ్బాయిల వల్ల తొందరగా టెన్షన్ రాదు. ఇప్పుడు కాలేజీ నుంచి ఒక అబ్బాయి లేట్ గా వచ్చాడనుకోండి, 5 రావాల్సిన అమ్మాయి 8 వచ్చాడనుకోండి, మాకేమో టెన్షన్ ఉండదు. అదే అమ్మాయి 5 రావాల్సిన అమ్మాయి 8 వచ్చింది అనుకోండి, 3 మాకు నిద్ర పట్టదు, టెన్షన్ వచ్చేస్తుంది. ఆ సమాజం, మన హిందూ సమాజంలో మరి పురుష స్వామ్యం ఇది. ఎలాగైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, ఈ దేశంలో చాలా మంది మహాత్ములు పుట్టారని పోరుబడు చాలా నీట్ గా చెప్పారు. అమ్మగారు మాస్టర్ ఎవరో నా పేరు తెలియదు, పోరుబడు చాలా నీట్ గా చెప్పారు, డీటెయిల్ గా చెప్పారు. మరి చాలా పెద్ద మంది మహాత్ములు పుట్టినటువంటి దేశం అనేది చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ పురుష స్వామ్యం ఈ దేశంలో, పురుష స్వామ్యం, స్త్రీలకు సరైనటువంటి రక్షణ లేదు, గౌరవం లేదు. మనం అందరం మనం గౌరవించడం పూర్వం చెప్పినట్టు సీతారాములు అంటాం కానీ రామశేఖర అనం, నారాయణుడు లక్ష్మి అన్నాం, లక్ష్మీనారాయణులు అంటాం, పార్వతీ పరమేశ్వరులు అంటాం కానీ పరమేశ్వరుడు పార్వతి అనం. ముందు స్త్రీ పేరే చెబుతున్నాం. ప్రతి స్త్రీ కూడా గృహలక్ష్మి, ఆ గృహానికి స్త్రీ ఉంటేనే లక్ష్మి. లక్ష్మీదేవి ఎవరు? స్త్రీ. ఇగో మనం సరస్వతీదేవిని ఆరాధిస్తున్నాం, సరస్వతీదేవి ఎవరు? స్త్రీ. విద్యా లక్ష్మి, లక్ష్మి కూడా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విద్య కూడా లక్ష్మితో సమానమే. ఈ పార్వతి వేరు, కాళీ వేరు, లక్ష్మి వేరు. లక్ష్మి మరొక రూపం, పార్వతి లక్ష్మికి మరొక రూపం, దుర్గ అంతా ఒకటే. కానీ మనం స్త్రీలను గృహలక్ష్మి అంటున్నాం, ఆ నోటితో అంటున్నాం, కానీ వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు, ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వటం లేదు. ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సమాజంలో స్త్రీలు. పురుషులకున్న ప్రేమ కానీ, పురుషులకున్న స్వేచ్ఛ, పురుషులకున్న స్వాతంత్రం ప్రత్యేకంగా హిందూ సమాజంలో స్త్రీలకు లేదు. అంటే స్త్రీలు ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాల్సి ఉంది. భార్య పంచాయతీ కూడా ప్రెసిడెంట్ అయితే భర్త పెత్తనం, మండలంలో భార్య ప్రెసిడెంట్ అయితే భర్త పెత్తనం, ఏదైనా పనులు ఉంటే భర్త అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళి కూర్చో. అంటే ఉడికే గౌరవం కోసం ఈ పదవులు కేటాయిస్తున్నారు, కానీ పురుషులు పెత్తనం చేస్తున్నారు. ఒకసారి నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవచ్చు. అది స్త్రీలు చేయాలి, స్వతంత్రంగా ఆలోచించగలగాలి స్త్రీలు. అని చాలా మంది చదువుకుంటున్నారు, పురుషుల కంటే స్త్రీలే బాగా చదువుకుంటున్నారు, మార్కులు కూడా స్త్రీలకు ఎక్కువ. ఏంటంటే పురుషులకి పెత్తనాలు ఉంటాయి, స్టూడెంట్స్ కి పురుషులకి పెత్తనాలు ఉంటాయి, స్త్రీలకి పెత్తనాలు ఉండవు. ఇంటికాడ ఏదో పని చేసుకుంటారో, కష్టపడి చదువుకుంటున్నారు. ఈ మధ్యన తిరుపతిలో కామాక్షి అమ్మాయి, కామాక్షి అని ఒక అమ్మాయి ఉంది, మా భక్తుల కుటుంబంలో అమ్మాయి. అమ్మాయి నేను 6th class 6th కాని అమ్మాయి, అమ్మాయి నాకు తెలుసు. అమ్మాయి పేరు కామాక్షి. అమ్మాయి ఇప్పుడు వాళ్ళు తిరుపతిలో ఉంటున్నారు, ఫాదర్ ఎంప్లాయీ. అమ్మాయికి లాస్ట్ ఇయర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇవాళ మొత్తం ఎఫిలియేటెడ్ కాలేజెస్ 160 ఉన్నాయి థ్రూఅవుట్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, థ్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు ఆల్ ఇండియాలో అమ్మాయికి 98.8% వచ్చింది లాస్ట్ ఇయర్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అమ్మాయికి గోల్డ్ మెడల్ చేయించారు. తర్వాత తిరుపతిలో అమ్మాయి ఏ కాలేజీలో చదివిందో అక్కడ కూడా గోల్డ్ మెడల్ చేయించారు. సరే గోల్డ్ మెడల్ తీసుకోవడానికి నేను ఇండియా రాను, నేను జనవరిలో ఇండియాకి వస్తున్నాను, అప్పుడు మీరు ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు నాకు, ప్రత్యేకంగా గోల్డ్ మెడల్ తీసుకోవడానికి ఇండియాకి రానని చెప్పింది అమ్మాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందంటే అమ్మాయి, అమ్మాయిని చూస్తే ఎంత నిరాడంబరంగా ఉంటుందంటే 4వ తరగతి 5వ తరగతి చదువుకుందా అనిపిస్తుంది అమ్మాయి. అంటే అంత ఆడంబరంలో, ఏమీ ఆడంబరం ఉండదు, మాటలో ఆడంబరం ఉండదు, వేషంలో, వస్త్రధారంలో ఆడంబరం ఉండదు, ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్. అమ్మాయిలో రెండు నేను చూశాను. అమ్మాయి ఎప్పుడో నేను 6వ తరగతి కానీ అమ్మాయి తెలుసు, 98.8% ఆల్ ఇండియా ఇండియాకి మొత్తం మీద అమ్మాయికి ఫస్ట్ మార్కులు వచ్చినాయి. అమ్మాయి లెక్కలు ఎంత నీట్గా చేస్తుందంటే, లెక్కల పేపర్ రాస్తే 100కి 100 వచ్చేస్తాయి. ఒకవేళ చాయిస్ ఇస్తారనుకున్న చాయిస్ తోటి అమ్మాయికి సంబంధం లేదు, 1, 2, 3 వర్షాగా ప్రాబ్లం చేసుకెళ్ళిపోతుంది. లెక్కల పేపర్ ఇస్తే ఎంత కష్టంగా ఇచ్చినా 100కి 100 వచ్చేస్తాయి, మరి చాలా కష్టపడి చదువుతుంది. ఇప్పుడు అమ్మాయి
అమెరికాలో ఉండే అమ్మాయి తల్లిదండ్రులతో డిపెండ్ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా అమ్మాయి సంపాదించుకుంటే ఎంఎస్ చేస్తాం, అది విశేషం. లెర్నింగ్ ఉంది, ఎర్నింగ్ ఉంది, లెర్నింగ్ ఉంది. అమ్మాయి కష్టపడి సంపాదించుకుంటుంది, ఆ డబ్బుతో ఎంఎస్ చేస్తాం అమెరికాలో. అంటే స్త్రీలకి చాలా భవిష్యత్తు ఉంది, చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలి, చాలా కష్టపడి చదువుకోవాలి. అంటే పూర్వం కంటే ఇప్పుడు చదువుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, పేరెంట్స్ గుర్తిస్తున్నారు, అమ్మాయిలు గుర్తిస్తున్నారు. కానీ కట్నాల పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఎంబీబీఎస్ చదివితే మన అమ్మాయి మళ్ళీ ఎండీకో ఎంఎస్కో మనం ఇచ్చి పెళ్లి చేయాలి, అది కనీసం ఎంబీబీఎస్ ఉండాలి, వాడిని 50 లక్షల కట్నం అడుగుతున్నాడు అని ఇటువంటి పరిస్థితిలో కొంచెం అమ్మాయిలు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కానీ పూర్వం కంటే అమ్మాయిలు చాలా కష్టపడి చదువుకుంటున్నారు, చాలా బాగా చదువుకోవాలి. కానీ ఇంకా బాగా చదువుకునే అవకాశాలు ఇంకా చాలా, ఫ్యూచర్లో ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. కానీ దేశం అంటే పురుషులు స్త్రీలు కూడా, గురుగారు అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, పురుషులు స్త్రీలు కూడా. ఒక్క పురుషులు అభివృద్ధిలోకి వస్తారనుకోండి, స్త్రీలు అభివృద్ధిలోకి రారనుకోండి, 50% దేశం వెనకబడిపోయి ఉంటుంది. అంటే స్త్రీలు, స్వామి వివేకానంద ఒక మాట చాలా ఫ్రీక్వెంట్ గా చెప్పేవాడు, ఒక పురుషుడు చదువుకున్న దానికంటే ఒక స్త్రీ చదువుకుంటే ఎక్కువ లాభం. ఏం చేయాలంటే పిల్లలకి బ్రాటప్, పిల్లలకు చదువు చెప్పడం చిన్నప్పటి నుంచి, సమాజానికి సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, సివిలైజేషన్ ఎలా పెంచుకోవాలి, సోషల్ స్టేటస్ ఎలా పెంచుకోవాలి, సభ్యత సంస్కృతి ఈ సంస్కారం ఎలా వస్తాయి అని తల్లి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఒక తండ్రి చదువుకున్న దానికంటే ఒక తల్లి చదువుకోవటం వల్ల పిల్లల మీద, మగపిల్లల మీద, ఆడపిల్లల మీద వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే బాగా చదువుకోండి మీరు. ఇప్పుడు మీరు చేసే తపస్సు ఏంటంటే శ్రద్ధగా చదువుకోవడం, బాగా కష్టపడి చదువుకోండి. అంటే ఇప్పుడు మీరు కష్టపడి కనుక చదువుకుంటే భవిష్యత్తులో సుఖపడవచ్చు మీకు. అనేక ఇంకా భవిష్యత్తులో మీరు అనేక మంది పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితులు వస్తాయి. కానీ ఒకటి, స్త్రీలందరికీ నా యొక్క ప్రార్థన, నాకు మొదటి ప్రార్థన, చివరి ప్రార్థన, లాస్ట్ ప్రేయర్, ఫస్ట్ ప్రేయర్ ఏంటంటే, స్త్రీకి స్త్రీ ఎనిమీ కింద ఉండకూడదు, ఒక స్త్రీకి ఇంకో స్త్రీ ఎనిమీ కింద ఉండకూడదు, శత్రువు కింద ఉండకూడదు. అది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కట్నాల కాడ మామూలుగా మాంగారు కంటే అత్తగారు ఎక్కువ కట్నం అడుగుతున్నారు, అత్తగారు కూడా స్త్రీయే. ఇంకా మాంగారు ఏదో మీ తోచినట్టు పెట్టనంటే ఈ ఆడబడుతుల అంచనాలతో కూడా అత్తగారు అడుగుతుంది, అత్తగారు కూడా స్త్రీ. అవి మర్చిపోయింది, అదే కోడలు స్త్రీ, అత్తగారు స్త్రీ. నాకు ఒకసారి అనిపిస్తోంది స్త్రీలకి స్త్రీలే శత్రువుల కింద ఉంటున్నారు మీ ఇండియాలో. సరే మీరందరూ బాగా చదువుకోండి, మీరు చదువుకున్నప్పుడు చదువుకోవటమే తపస్సు. మీరందరూ ఏదో కాలక్షేపం చదువుకుని చదవద్దు, జాబ్ ఓరియంటెడ్ గా చదువుకోండి. మీరు ఏ డిగ్రీ చదివినా, బేకన్ చదివినా, బీఎస్సీ చదివినా, బిఏ చదివినా, ఏ డిగ్రీ చదివినప్పటికీ కంప్యూటర్ సైన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు మా కంప్యూటర్ చేత కదనుకోండి, మేము ఇల్లిటరేషన్ల కింద, భవిష్యత్తులో మేము అందరం ఇల్లిటరేషన్ల కింద వస్తాం. ఎంతకంటే మీరు కంప్యూటర్స్ నేర్చుకోవాలి. మీ డిగ్రీ ఏదైనా ప్రధానం కాదు, ఆర్ట్సా, సైన్సా, హ్యూమానిటీసా, ఇంకోటి అది కాదు, మీ డిగ్రీ ప్రధానం కాదు, కంప్యూటర్స్ ఎంతకంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందరూ కంప్యూటర్స్ నేర్చుకోండి. కంప్యూటర్ ఇల్లిటరసీ కనుక ఉంటే మీకు ఫ్యూచర్ లేదు. కంప్యూటర్ లిటరసీ పెంచుకోవాలి మీరు. అంటే విద్యార్థులందరికీ కూడా మీరు శ్రద్ధగా చదువుకునే కంప్యూటర్ రంగంలో కూడా మీరు అభివృద్ధిలోకి రావాలి. తర్వాత ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికా వెళ్ళి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి పెంచుతున్నారు. నేను ఎవరో చెప్పారు, నేను కాకినాడ వెళ్తే మా అమ్మాయి నెలకు 1 లక్ష రూపాయలు పంపిస్తామండి, మా అమ్మాయి ఎలా, మా అమ్మాయి రుణం ఎలా తీర్చుకోవాలని. మీరు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి స్త్రీలు. ఆర్థికంగా అభివృద్ధిలోకి రాకుండా పురుషులని మనం గౌరవించమంటే గౌరవించరు. అమ్మాయి తండ్రి చాలా గౌరవంగా మాట్లాడే అమ్మాయి అంటే, ఎందుకు మాట్లాడారు, అమ్మాయి ఫ్యామిలీకి ఎర్నింగ్ మెంబర్ అయింది అంటే అమ్మాయి రిగార్డ్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారో, వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారో, స్త్రీల పట్ల పురుషులు గౌరవం పెరుగుతుంది. ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్స్ ఎప్పుడైతే లేడీస్ అయ్యారో, తప్పనిసరిగా పురుషులు గౌరవిస్తారు, గౌరవించకుండా ఉండలేరు. అంటే స్త్రీలకు నేను మరీ మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి. ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తే పురుషులకు ఇష్టం లేకపోయినా గౌరవిస్తారు మిమ్మల్ని. తప్పనిసరిగా మీ పట్ల రిగార్డు వాళ్ళకు ఉంటుంది. ఆర్థికంగా మీరు అభివృద్ధిలోకి రావడానికి ట్రై చేయాలి. విద్య కూడా లక్ష్మే, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, సంతాన లక్ష్మి అని ఎలా అంటున్నారో మన వాళ్ళు, విద్య కూడా లక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే విద్యాలక్ష్మి అంటే ఏంటో దాని అర్థం ఏంటంటే, మీరు బాగా చదువు, విద్య కూడా ధనాన్ని తీసుకొస్తుంది, విద్య ధనాన్ని తీసుకొస్తుంది, విద్య గౌరవం తీసుకొస్తుంది, సమాజంలో ఉన్నత స్థానాన్ని విద్య తీసుకొస్తుంది. విద్య వల్ల మీరు అనేకటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, విద్య వల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ఇది చదువుకునే టైం కాబట్టి మీరు బాగా చదువుకోమని సగైన సగౌరవంగా సుస్పష్టంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మీరు ఎంతో ఇంకా అభివృద్ధిలోకి రావాలి. నిజమైన ఛాలెంజ్ చేసి ఇప్పుడు కాదు, మీరు బాగా చదువుకునే ఈ కాలేజీలో చదువుకునే డిగ్రీస్ పుచ్చుకుని మీరు బయటకు వెళ్ళిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. తర్వాత మీరు మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ తోటి అడ్జస్ట్ అవ్వాలి, సమాజంతో అడ్జస్ట్ అవ్వాలి, కుటుంబంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా అనేక పరిస్థితులు భవిష్యత్తులో మనం బయటలో నేర్చుకున్న దానికంటే బయటలోంచి వీడు బయటకు వచ్చిన తర్వాత సమాజంలోంచి నేర్చుకుని పాఠాలు కూడా ఎక్కువ ఉంటాయి. రామకృష్ణ పరమహంస చెప్పేవాడు, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లెర్న్ అని. ఎంతకాలమైతే నేను జీవించుంటానో, ఎంతకాలమైతే నేను శ్వాస తీసుకుంటూ ఉంటానో, అంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను. లేడీస్ ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళటం చాలా మంచిది. బ్యాంక్స్ లోకి వెళ్ళొచ్చు, రైల్వేస్ లోకి వెళ్ళొచ్చు, అన్నింటిలోకి వెళ్ళొచ్చు. అందరూ టీచింగ్ ప్రొఫెషన్ నోబ్రెస్ట్ ప్రొఫెషన్. నేను కూడా అనుకుంటాను భగవంతుడు నాకు రీబర్త్ ఇస్తే నేను ఉపాధ్యాయుడిగా జన్మించాలని. నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. నాకు ఎలిమెంటరీ స్కూల్ కాలేజీలో వేసి రాదక్కర్లేదు, కానీ ఎలిమెంటరీ స్కూల్ పాటిస్తే ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు నాకు సరిపోతుంది. నా హృదయంలో ఐఏఎస్ వాళ్ళకంటే, ఐపీఎస్ వాళ్ళకంటే, ఐఆర్ఎస్ వాళ్ళకంటే నాకేంటో కారణం తెలియదు. టీచర్ని చూస్తే నాకు నా జన్మాంతర అనుభవం ఏంటో, కానీ ఒక టీచర్ని చూస్తే నాకు ఎక్కువ గౌరవం. కాలేజీలో ఎస్టీరా, యూనివర్సిటీలో ప్రొఫెసరా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎల్కేజీకి చెప్పిన అది నాకు ముఖ్యం కాదు. అది ముఖ్యం కాదు నాకు. అతను టీచర్ అవునా కదా, ఆ టీచర్ ఏంటంటే నాకు హైయెస్ట్ రిగార్డ్. ఇప్పుడు మనకి దేవాలయాల కంటే విద్యాలయాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఒక దైవభక్తే కాదు, దేశభక్తిని కూడా పెంచుకోండి. దురదృష్టం ఏంటంటే మన రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ పార్టీ గురించి చెప్తున్నారు, కానీ దేశభక్తి గురించి చెప్పడం లేదు. దేశభక్తి గురించి చెప్పాలి, దేశ సమైక్యత గురించి చెప్పాలి. మన లీడర్స్ మనం ఎడ్యుకేట్ చేయాలి. కేవలం లేదు వాళ్ళ పార్టీ గురించి చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని దేశం కోసమే ఉన్నాయి. మరి మన దేశానికి రెండు ముఖ్యం. ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ చదివితే మనలో ఉంటుంది పెద్ద లోపం ఏంటంటే ఐక్యమత్యం లేకపోతే. మనలో అనైక్యత బ్రిటిష్ మొఘలాయన్ని తీసుకొస్తుంది, మనలో అనైక్యత ఆంగ్లేయుల్ని తీసుకొస్తుంది, భారతదేశంలో అనైక్యత ఎక్కువ. అంటే ఇప్పటికి కూడా నా ఉద్దేశం ఏంటంటే కేవలం సైన్స్ అభివృద్ధి అవుతామని టెక్నాలజీ అభివృద్ధి అవుతాం, అది సరే సరే. సైన్స్ అవసరం, టెక్నాలజీ అవసరం. సైన్స్ టెక్నాలజీ మైండ్ కంట్రోల్ తీసుకురాకపోయినా బాడీ కంఫర్ట్ తీసుకొస్తాయి. మైండ్ కంట్రోల్ అంత ముఖ్యం, బాడీకి కూడా కంఫర్ట్ కూడా అంతే ముఖ్యం. టెక్నాలజీ చేసి సైన్స్ టెక్నాలజీ చేస్తుంది, సైన్స్ చేసే పని సైన్స్ చేస్తుంది, ఫిజిక్స్ చేసే పని ఫిజిక్స్ చేస్తుంది, మెటాఫిజిక్స్ చేసే పని మెటాఫిజిక్స్ చేస్తుంది. ఏది చేసే పని అదే చేయాలి. అన్నీ అవసరమే. మన కళ్ళు అవసరమే, కాళ్ళు అవసరమే, చేతులు అవసరమే. అంతే మనిషికి అవయవాలన్నీ ఏ విధంగా అవసరం. దేశంలో అన్ని బ్రాంచెస్ సమగ్రంగా అభివృద్ధి పొందాలి. అంటే ముఖ్యంగా నేను ఈ దేశంలో మనం అందరం టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే కాలేజీలో ప్రతి 5 మినిట్స్ దేశభక్తి గురించి, పేట్రియాటిజం గురించి చెప్పాలి, దేశ సమైక్యత గురించి చెప్పాలి. మన ఏదో తాడేపల్లిగడి అనుకుంటాం, మన దేశం తాడేపల్లిగడి అనుకుంటారా? భారతదేశం అంటే తాడేపల్లిగడి ఉంది, భారతదేశం లేకపోతే తాడేపల్లిగడి ఉండదు. అంటే మనం ఏ విషయం గురించి మాట్లాడినా దేశం గురించి మాట్లాడి దేశం గురించి ఆలోచించాలి. దేశంలో ఒక భాగం మనం. అందుకనే దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క సమైక్యత, దాని గురించి మనం ఆలోచించాలి. దానివల్ల మనకి స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది, మెంటల్ గ్రోత్ వస్తుంది, తర్వాత మనకి ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. దేశం గురించి ఆలోచించగలిగి ఇవన్నీ అవసరం. అంటే దేశం యొక్క సమస్యత, దేశం యొక్క భక్తి, పేట్రియాటిజం బాగా అలవాటు. దేశం కూడా మాట, భారత మాట అంట. అంటే మన తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తున్నాము, మన భారతదేశాన్ని ఆ పార్టీకి జై, ఈ పార్టీకి జై, ఎవరైనా వచ్చే ఒక మంత్రి గారికి వచ్చింది ఆ మంత్రి గారికి జై అని చెప్పేవాళ్ళు, కానీ భారత మాతకి జై, భారత మాతకి జై అని స్లోగన్స్ చెప్పలేదు అసలు. ఎవరు మంత్రి పదవులు చేసినా ఇంకోటి చేసినా భారతదేశం అంటే ఒక రెండు కాబట్టి మన స్వతంత్రం వారి మన స్లేవరీ తెలిసి ఆ పదవులు కూడా ఉండవు. మీరు ఎక్కడ చూడండి, ఏ మీటింగ్ భారతీయ మాత మహాత్మా గాంధీని మర్చిపోయాం, మహాత్మా గాంధీని మర్చిపోయాం భారతదేశాన్ని కూడా. మహాత్మా గాంధీ ఏదో పాట రోజు కానీ మన హృదయంలో మనకి మహాత్మా గాంధీ ఎక్కడ, మహాత్మా గాంధీ జీవించేట్లు వచ్చి, మహాత్మా గాంధీ జీవించారు, మహాత్మా గాంధీని చెప్పింది మనం జీవించాలి, జీవించాలి, జీవించారు. అంటే మనం భారతదేశాన్ని మర్చిపో, గాంధీని మర్చిపోకూడదు, కిడక్కని మర్చిపోకూడదు, గోపులని మర్చిపోకూడదు, అలా ఆయన అవరోజుని మర్చిపోయారు. ఎడ్యుకేషన్ గోపాలని మహాత్మా గాంధీ చెప్పాడు. నా రాజకీయ గురి వాడు అంటే గోపాల గది సమయం కూర్చున్నట్టు కిరక్ గారి దగ్గర కూర్చున్నప్పుడు సముద్రం గుడ్డిని కూర్చున్నట్టు గాంధీ గారు అనేవారు. అదే గోపాలకృష్ణ ఉన్నత విద్యను అభ్యసించిన వాడు ఆయన ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినా, ఏ హై స్కూల్కి వెళ్ళినా ముందు ఒక మాట చెప్పాడు గోపాలకృష్ణ. పేరెంట్స్ అక్కడంటే ముందు పేరెంట్స్ని అడ్రస్ చేసేవాడు, మీ పిల్లల్ని బడికి పంపండి, మీ పిల్లల్ని అందరినీ బడికి పంపండి, మీ పిల్లల్ని అభివృద్ధి చేయొద్దు, మీ పిల్లల్ని మీరు మీ కుటుంబం మీరు ఇప్పుడు మీ పిల్లల్ని బండి రాబోయే తర్వాత మీ కుటుంబం చెప్పబడుతుంది. ఆయన గోపాలకున్న గోపలు మీరు పేరెంట్స్ ని అడ్రస్ చేస్తే ఆయన ఏ కాలేజీ మీరు స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలి. మీ పిల్లలు చేతులు జోడని చెప్పాలి, మీ పిల్లలు మీ పిల్లలు ఏదో నిద్రని పంపారు, అది మీ పిల్లల్ని బయటకు పంపడానికి మీ కుటుంబానికి నష్టం. అంటే మీరు అందరూ అడుగుతుండే దేశం గురించి ఆలోచించండి, దేశభక్తులు తెలుసు మీ గురించి మీరు పనిచేయాలి. తర్వాత మనకి తెలుగు తెలుగుని కూడా జంతుని నష్టం పెంచుకోవాలి. మీ హాత విషయాలు దేని యొక్క యోతులు పెరుగుతాయి. అంటే రీడింగ్ అనేది చాలా విషయం, రీడింగ్ రైటింగ్ వాళ్ళ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఇంగ్లీష్ మన స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ లో చాలా తెలియకపోతే టెక్నాలజీలో చాలా తెలియకపోతే కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్ లేక అందుకే సరైపోతున్నారు, ఫోన్ తాగలేకపోతున్నారు. అంటే అది బ్రెయిన్ లేక టెక్నాలజీ తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్ లేక ఇంగ్లీష్ భాష జ్ఞానం లేక ఇంగ్లీష్ భాష అది టెక్నికల్ సైడ్ బాగున్నప్పటికీ ఆ లాంగ్వేజ్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ లేక పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్ ఏం చేశారంటే ఇంగ్లీష్ బాగా నెగ్లెక్ట్ చేశారు. రాష్ట్రం అంతా కూడా వెనకబడిపోయి కమ్యూనికేషన్ పొరలు అర్థం చేసుకుని మళ్ళీ ఇంగ్లీష్ ప్రాముఖ్యత సొంత భాషలు ఇంగ్లీష్ కానీ మనం ఉపయోగించుకోవాలి. మన ఆర్థికంగా అభివృద్ధి అవుతాం ఉపయోగించుకోవాలి. దాని మీద పాపం
కూడాను ఇంగ్లీష్ కనుక మనం అసెస్ చేస్తే కుటుంబం వెనక్కి వెళ్ళిపోతుంది, మన దేశం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ భాష మన ఇంటికి తలుపులు కిటికీ తలుపులు ఏం చేస్తున్నాను ఇంగ్లీష్ భాష తప్పులు వచ్చినప్పుడు మీరందరూ ఏసీగా కోరుకుంటుంది. అమెరికా పడింది, ఇంగ్లాండ్ బాగుంది, జర్మనీ బాగుపడింది, ఎకనమీస్ అన్నీ అభివృద్ధి పొందాయి. అదే మీరు కూర్చొని చెప్పుకోవచ్చు. మనం పని పని భారతదేశంలో పనికి వర్క్ కల్చర్ లేదు. ఈ దేశం ప్రతి చిన్న పనికి గవర్నమెంట్ కోసం పనిని గౌరవించడం గవర్నమెంట్ గవర్నమెంట్ పనికి గుర్తింపుడు ఆ దేశ ఈ కంట్రీ అని వర్క్ చేస్తుంది. ఈ భారతదేశంలో కల్చర్ లేదు, వర్క్ చేస్తుంది. 24 పాలిటిక్స్ ఏది మీరు తోటి గురించి దేశ ఇరిగేషన్ సంపద ఇరిగేషన్ రెండు సవర్ అన్నం ఉంటే పొట్టలు నిండుతుంది, కరెంట్ లేకపోతే దేశం లేదు. జనరేషన్ ఇరిగేషన్, ఇరిగేషన్ లేకపోతే మనకు తిండి లేదు, కవర్ లేకపోతే దేశం లేదు. ఈ రెండింటినీ మనం బాగా పెంచుకుని వెళ్ళాలి. పారిశుద్ధ్యానికి చాలా ఇండియాలో సార్ పారిశుద్ధ్యం ఏమీ లేదు. అసలు మన రోడ్ల మీద ఇందులో అయితే ఆ రోడ్డు ఎవరు బాగుకోవటం, ఇల్లు ఒకటే మంది అనుకోవటం కదా. ఎప్పుడు దేశం బాగుంది, మరి ఇంగ్లాండ్ బాగున్నారు, జన్మ మనం ఎందుకు ఉండకూడదు, మనం ఎందుకు పని చేసుకోకూడదు, మన మనసు అవుతుంది, మళ్ళీ మనం సంస్కరించుకోవాలి. ఇంకా దేశాలు బాగుపడ్డానికి సరిగ్గా మన దేశం బాగుపడదు. వర్క్ చోటు సమస్యలు పని చేసుకోవాలి. మన పని వెళ్ళకుండా ప్రారంభం. ఇంకా రోజు 2 రూపాయల బియ్యం గురించి ఆలోచిస్తాను, ఈ దేశం అభివృద్ధి అవ్వదు. ఇంక 24 గంటలు 2 రూపాయల బియ్యం అంచనాయి లేదు అని తీసుకుంటే ప్రొడక్ట్ దేశానికి ఉత్పత్తి ఉండాలి కదా. మనం ఏదైనా ఉత్పత్తి చేస్తే 10 మందికి పంచి పెట్టచ్చు. ఉత్పత్తి లేకుండా ఎన్నాళ్ళు పంచి పెడతాం 2 రూపాయలు బియ్యం. దేశంలో ఉత్పత్తి పెంచుకోవాలి. అమెరికా ఎకానమీ ప్రపంచం అంతా దాని ప్రభావం పడటానికి కారణం ఏంటి? ప్రపంచంలో చాలా దేశాల్లో తయారు చేయ వస్తువులు అమెరికాలో కొనుక్కుంటారు. అంటే ఉత్పత్తి చేయాలి. 2 రూపాయల బియ్యం ఇవ్వకూడదు అంటే అదే పని. ఇంకా 2 రూపాయల బియ్యం ఉంటే గవర్నమెంట్ పని అయితే ఉత్పత్తి ఎప్పుడు పెంచుకోవాలి? దేశానికి ఆర్థికంగా ఎప్పుడు అభివృద్ధి తీసుకో. మనం సంపదను పంచుకోగలం, పావర్టీని పంచుకోవాలి, దారిద్ర్యాన్ని ఎక్కడ పంచుకోవాలి? మనకి ఏదైనా సంపదను సృష్టించాలి. మనం వైఖరి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి పంచుకోండి పర్వాలేదు. రైతులు ఏమీ క్రియేట్ చేయకుండా పావర్టీని పంచుకోవాలి, జనాలు పంచుకోవాలి పావర్టీని. అంటే మనకు లాంగ్ రన్ లో ఆలోచించాలి. ఇంకే ఈ ఏడు ఎలక్షన్ ఈ రోజు నిర్జయం, ఏడు మన నాకు ఏదో సన్మానం చేశారు, ఏడు ఏది జరిగింది కూడా బాధపడదు. మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం, కానీ మన తర్వాత వచ్చే జనరేషన్ గురించి మనం ఆలోచించుకుంటాం. నా తర్వాత వచ్చే తరం గురించి కూడా మనం ఆలోచించాలి. ఒకరు కొబ్బరి మొక్క వేశాను, కొబ్బరికాయలు కాస్తాయి, నేను తినకపోతే నా శరీరం మరణించవచ్చు, మరొకరు తింటారు కొబ్బరికాయ. రాబోయే తరాల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇవాళ ఎలక్షన్లో నేను ఒక్కడే నెగ్గితే సరిపోదు. రాబోయే దేశం గురించి ఆలోచించాలి. రాబోయే తరాలు కూడా స్వప్నంగా ఈ దేశంలో జీవించాలి, క్షేమంగా జీవించాలి అందరూ. దాని గురించి నేను మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, దాని గురించి నేను వర్క్ చేసుకోవాలి. అందుకే నా పొట్టే స్వర్గం, నా పొట్టే వైకుంఠం అనుకుంటే వాడికి స్పిరిచువల్ గ్రోత్ లేదు, సోషల్ గ్రోత్ లేదు, వాడికి ఎకనమిక్ గ్రోత్ లేదు, వాడి మైండ్ విషయాలను కాదు హృదయం విషయాలను. అంతే కదా, దైవభక్తి మీకు అందరికీ ఉంది, చాలా సంతోషం. దాంతోపాటు దేశభక్తిని కూడా పెంచుకోండి. మీ దేశభక్తి దైవభక్తిని ఇంప్రూవ్ చేస్తారు, ఆ దేశభక్తి వల్ల కూడా దైవభక్తి పెరుగుతుంది. ఆ రెండు పరస్పర విరుద్ధంగా కాదు. జరిగిన కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పేట్రియాటిజం అండ్ డివోషన్. అంటే మీరు జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోండి, మీరు పెద్దగా చదువుకోండి, మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా హారం చేయాలంటే కంగారు పడకండి. ఎవరైనా ఆత్మవిశ్వాసాన్ని హారం చేస్తున్నారనుకోండి, మీకున్న ఆత్మవిశ్వాసాన్ని సరిగొట్టాలని చూస్తున్నారనుకోండి, మీరు ఎప్పుడు సరిగొట్టుకోవద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేని మంచి అభివృద్ధిలోకి రాలేదు, వాడు ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళ అభివృద్ధిలోకి రాలేదు. ఆత్మవిశ్వాసం నుంచి ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం నుంచి శాంతి వస్తుంది, ఆత్మవిశ్వాసం నుంచి మనం కష్టపడి పని చేయాలి. మన కాళ్ళ మీద రావాలంటే కొత్త విషయం, డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్, ఇదంతా కూడా సెలవుతాను. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మీద విశ్వాసం లేకపోతే మీరు మాట్లాడే మీ మీద మీకు అని స్వామిజీ రిపీటెడ్ గా చెప్పేవాడు. మీ గురించి మీరు కొంత ఆలోచించుకుంటారు, దేశం గురించి కొంత ఆలోచించుకున్నాను, నేర్చుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఈ దేశం ఎవరిదాని కాదు, ఈ దేశం మనది, ఈ దేశం మనదే అని అభివృద్ధి చేయాలి. నేను వస్తాను, నేను చేయగలదు, నేను నా డ్యూటీ ఎవరైతే చెప్పాలి. దేశాన్ని కష్టపడి మంచి ధనం మంచిది గర్వం పెంచుకోవాలి. మంచిది అంటే ధనం గౌరవం అంటే బాగా వెళ్ళిపోతుంది. ఇంప్రూవ్ చేసి ఆ సబ్జెక్ట్ ని ఎక్కడ వచ్చి గౌరవ స్టూడెంట్ హెల్ప్ కనీసం ఒకరికి టీచ్ చేస్తే మాత్రం ధర్మవంతులు భగవంతుడు లేదు అని చెప్పేవాడు చెప్పి ఉపయోగించేది నేను నడుస్తున్నాను. నేను రాష్ట్ర కుమారుడు
నాకు ఎప్పుడో కోపం వస్తూ ఉంటాను. ఆ కోపం వచ్చినప్పుడు ఎవరి కోపం వస్తుంది? నేను వస్తాను. ఏదైతే నేను అంటున్నా నేను కోపం వస్తుంది. ఒకసారి నాకు గర్వం వస్తుంది, ఆ గర్వం ఎవరికి వస్తుంది? నేనుకే వస్తాను. ఈ నేను అనేది కూడా ఒక తలంపు. నేను నేను అని అంటున్నాను, అది మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. ఈ దీన్నే ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే, ఈ తలంపు ఎప్పుడు వస్తుందంటే, గాఢ నిద్రలోంచి మనం జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు నేను అనే తలంపు వస్తుంది. అందులో మీరు వాచ్ చేసుకోండి. ముందు గాఢ నిద్రలోంచి అంటే డీప్ స్లీప్ లోంచి వేకింగ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేననే మొదటి తలంపు వచ్చాక మనకి ఇతర తలంపులు వస్తాయి, కానీ నేననే మొదటి తలంపు రాకముందు ఇతర తలంపులు రావు. మోక్షము, మోక్షం అంటే శరీరం చనిపోయిన తర్వాత వస్తుందని అనుకుంటున్నారు అందరూ. ఇక్కడ వస్తుంది మోక్షం. శరీరం చనిపోయే వరకు మోక్షం కోసం ఎదురు చూడక్కర్లేదు. మోక్షం అంటే విడుదల అని అర్థం. మోక్షం అనే శబ్దానికి విడుదల అని అర్థం. అంటే నేను చెప్పేది, నేను దేహానికే పరిమితమై ఉంది, ఈ దేహానికే పరిమితం. నేను కూర్చున్నాను అంటున్నాను అనుకున్నాను. ఎవరు కూర్చున్నారు? నా దేహం కూర్చుంది. అంటే నేను ఆ నేనునే తలంపి దేహంతో తాదార్థ్యం పొందుతాను. నేను లావుగా ఉన్నాను. ఎవరు లావుగా ఉన్నారు? నేను లావుగా లేదు, దేహం లావుగా ఉంది. అంటే నేనునే తలంపు దేహంతో తాదార్థ్యం పొందుతాను. దేహం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాను అంటాడు. వాడేం చనిపోడు. భర్త వచ్చినప్పుడు భర్త కూడా డెత్ వస్తుంది, డెత్ అనకాడ భర్త వస్తుంది. ఒక మనిషి పుట్టాడంటే చావు వస్తుంది, వాడు చనిపోయాడంటే పుడతాడు. ఇది సిద్ధం. ఈ పుట్టిక చావు మధ్య ముసల్తనం వస్తుంది, రోగం వస్తుంది, ఘర్షణలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఈ డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన మళ్ళీ శ్మశానానికి వెళ్లే వరకు ఎవడో జీవితం యూనిఫారం లో వెళ్ళదు. అప్స్ డౌన్స్ కాదు, లైఫ్ కాదు. అయితే దాన్ని ఛాలెంజ్ అది జాతీయ మీట్ అవ్వాలి. జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనకు సంతోషం, మనకు సంతోషం పెరిచే సంఘటనలు వస్తాయి, మనం దుఃఖపడే సంఘటనలు వస్తాయి, మనం ఉద్వేగపరిచే సంఘటనలు వస్తాయి, మన గౌరవాన్ని తీసుకొచ్చే సంఘటనలు వస్తాయి, మనకు అగౌరవాన్ని తీసుకొచ్చే సంఘటనలు వస్తాయి. ఈ సంఘటనలన్నీ చాలా బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా మీట్ అవ్వాలని, ఆ సిచ్యువేషన్ ప్రాపర్ గా మీట్ అవ్వాలి. డెత్ తర్వాత భర్త వస్తూ ఉంటుంది. భర్త కూడా డెత్ ఎలా వస్తుందో, డెత్ కూడా భర్త డెత్ అనే కదా భర్త వచ్చేస్తుంది. ఈ భర్త డెత్ మధ్యన ముసలితనం వస్తుంది, డిసీజ్ వస్తుంది, ఘర్షణలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శారీరకమైన కష్టాలు రావచ్చు, మానసికమైన ఇబ్బందులు రావచ్చు. ఎన్ని ఘర్షణలు వచ్చినా ఇవన్నీ దీని వల్ల, ఈ ఘర్షణ కూడా మనం ట్రైనింగ్ కింద తీసుకోవాలి. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ రానివ్వండి, రానివ్వండి, కండారు పడుతుంది, ఏమి భయపడవలసిన పని అని ఏ సంఘటనలు రావాల్సి ఉంటే ఆ సంఘటనలు వస్తాయి. మనం ఛాలెంజ్ కింద ఫేస్ చేయాలి, పారిపోకూడదు. ఎస్కేపిజం కాదు, మనం పారిపోకూడదు. ఆ సమస్యను ప్రాబ్లం యాజిటీవ్గా తీసుకుని మనం పరిష్కారం చేసుకోవడం కనుక నేర్చుకుంటే మనకు మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మైండ్ కి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అంటే ఏదైనా కష్టం వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది మనకి. ఇప్పుడు కొంతమంది చూడండి, విద్యార్థులు నూటికి 90 మార్కులు వచ్చిన వాళ్ళు, 90 మార్కులు వస్తాయనుకుంటే వాళ్ళకి 80 వస్తాయనుకోండి, వాళ్ళు చాలా బాధపడిపోతారు. కొంతమంది ఏమో చదువులు చదవటం లేదు, ఫెయిల్ అయిపోయిన ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి విద్యార్థులు అంటే నాకు బాగా ఇష్టం ఉండదు. 90 లక్కర్లేదు, 100కి 60లు వచ్చినా సరిపోతాయి. కొంచెం సామాజిక స్పృహగల విద్యార్థులు ఎక్కువ ఉంటే నాకు ఎక్కువ ఇష్టం. నాకు 90 మార్కులు వస్తున్నాయి, నాకు తల్లిదండ్రులు అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, మాస్టర్ అక్కర్లేదు, నాకు వచ్చిన మార్కులను నా పొట్టగా ఉపయోగించుకుంటాను. అటువంటి స్టూడెంట్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. నేను చాలా మంది స్టూడెంట్స్ చూశాను, అందరూ కాదు కానీ 100కి 90 మార్కులు వచ్చే వాళ్ళు అనుకోండి, 100 మందికి 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, అందులో 70 మంది స్వార్థపడ్డు, ఒక 20 మంది మంచివాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, పాపం వీళ్ళు 90 మార్కులు వస్తున్నా వీళ్ళు మనం ఉద్ధరిస్తారని. చివరి తల్లిదండ్రులు చేస్తే వాళ్ళు చాకరీ చేయించుకుంటారు. వాళ్ళు ఏం చేయించారు, మరి 90 మార్కులు వచ్చినాయి కదండి వాళ్ళకి. అంటే నీకు మార్కులు ఎక్కువ రావడం మంచిదే, కానీ సామాజిక నీ కుటుంబం పట్ల నీ బాధ్యత, సమాజం పట్ల నీకు బాధ్యత. తర్వాత ఈ కాలేజీలో మీరు చదువుకుంటున్నారు, తర్వాత మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ కాలేజీని మర్చిపోకూడదు. మీరు ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చారనుకోండి, కొంత ధనం ఈ కాలేజీకి ఇస్తూ ఉండాలి. అంటే మీరు ఒక్కడే చదువుకుని వెళ్ళిపోతాం కదా, మీ తర్వాత అనేక మంది ఈ కాలేజీని చదువుకోవాలి. అంటే సామాజిక స్పృహ ఉండాలి. అంతేగా 100కి 100 మార్కులు రావటమే అదే ముఖ్యం కాదు, అదే ధ్యేయం కాదు. అంటే ఏదో ఒక మార్కు తక్కువ వచ్చినని బ్రెయిన్ అంతా అప్సెట్ అయిపోయి రాత్రులంతా నిద్ర చెడగొట్టుకుని ఏడుస్తూ కూర్చో, అటువంటి విద్యార్థులు అంటే నాకు ఇష్టం. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. డే టు డే లైఫ్ లో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ పరిష్కారం చేసుకోవడం నేర్చుకోండి. నిజమైన ఎడ్యుకేషన్ మీరు కాలేజీ నుంచి బయటకు వెళ్ళాక మీరు నిజమైన ఎడ్యుకేషన్ ప్రారంభం అవుతుంది. ఇదివరకే ఫౌండేషన్ ఇది. అంటే మీకు ఆ జీవితంలో వచ్చే సమస్యలు, అత్తగారి దగ్గర నుంచి వస్తాయి సమస్యలు, తల్లి దగ్గర నుంచి వస్తాయి, సమాజం నుంచి వస్తాయి, హస్బెండ్ దగ్గర నుంచి రావచ్చు, మీకు అనేక సమస్యలు రావచ్చు. లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం కొంత నేర్చుకోవాలి. ప్రతిదానికి పెంకితనం ఉండకూడదు. నా మాటే ఫైనల్ గా ఉండాలి, నేనన్న మాటే నెగ్గాలని పెంకితనం ఉండకూడదు. నాకంటే మీరు ఏదైనా మంచి మాట చెప్పారనుకోండి, అందులో ఆ మాటలో విలువ ఉందనుకోండి, ఆ విలువ నేను ఆ మాటని గ్రహించాలి. అంటే సరస్వతి ఏ ముఖంలోంచి పలికినా, ఏ ముఖంలోంచి మంచి మాటలు వచ్చినా ఆ మాటని, ఆ వరడిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మీకంటే మీ హస్బెండ్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, మీకంటే ఎక్కువ అతను ఆలోచించవచ్చు, ఆ ఆలోచించే శక్తి మీ హస్బెండ్ మీకంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు ఆలోచన మీరు తీసుకోండి, ఆ మంచి మాటను మీరు తీసుకోండి. ఒకవేళ మీ హస్బెండ్ కంటే మీరు ఎన్లైటెన్ సోల్స్ అయితే మీ హస్బెండ్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. అది ఎడ్యుకేట్ చేయొచ్చు, పర్వాలేదు. పరస్పరం అర్థం చేసుకోవడం ముఖ్యం. సరసారి మా వేదాంతంలో ఏం చెప్తారంటే అనుభవం ఉండాలండి, అనుభవం ఉండాలి. ఏంటి అనుభవం? అనుభవం కంటే అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం, అవగాహన చాలా ముఖ్యం. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. చైతన్య స్థాయి ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి చైతన్య స్థాయికి ఇంకోటి చైతన్య స్థాయి ఎక్కువ ఉంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు శ్రీకృష్ణుని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవద్గీత రోజు చదివినా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం కష్టం. ఏం చెప్పి ఆయన చైతన్య స్థాయి వేరు, మన చైతన్య స్థాయి వేరు. అంటే నేను చదవటం చదవచ్చు, చదివినంత మాత్రం కదా నాకు అర్థం అవ్వదు. అర్థం చేసుకోవడం యోగం. ఏదో ధ్యాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, యోగాలన్నింటికంటే ముఖ్యమైన యోగం ఏంటంటే అండర్స్టాండింగ్, గొప్ప యోగం. సిగ్గు చదువుకునే విద్యార్థులకి సిగ్గు ఉండకూడదు. మనకి ఏదైనా తెలియదు అనుకోండి, కృష్ణుడు ఈ మాట భగవద్గీతలో చెప్పాడు, మీరు టీచర్ని అడగండి, మీకు ఏదన్నా తెలియదు అనుకోండి, ఒక విషయం తెలియదు అనుకోండి, తెలియనప్పుడు టీచర్ని అడగండి. ఎలా అడగదు, గర్వంగా అడగొద్దు, వినయంగా అడగండి, శ్రద్ధగా అడగండి, చేరణ కోసం అడగొద్దు, నేర్చుకోవాలనే కాంక్షతో అడగండి. అది ఎలా అడగాలంటే ఉపాధ్యాయుడికి చెప్పాలి అనేటువంటి ప్రేరణ, మీరు అడిగే విధానంలో వాళ్ళకి ప్రేరణ రావాలి, ఆ స్పందన ఉపాధ్యాయుల్లో రావాలి. అలా అడిగి నేర్చుకోండి, మీకు తెలిసింది ఏదో తెలుస్తుంది, తెలియదు అడిగి నేర్చుకోండి, శ్రద్ధగా చదవండి, శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు అని జ్ఞానం గురించి రిపీటెడ్గా భగవద్గీతలో చెప్పాడు. కదా ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, మైండ్ గురించి. ఈ దేహం అంటే మైండ్, మీరు అందరూ సాధించవలసింది. మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి తేడా ఉంది, గొప్ప ఫిజిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్ పెద్ద ఫిజిస్ట్, వాళ్ళ ఫిజిక్స్లో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళకి మనకి తేడా ఏమి లేదు, వాళ్ళకి మైండ్లో వన్ పాయింటెడ్నెస్ ఉంది. మీకు ఎక్కడైనా వన్ పాయింటెడ్నెస్ ఉండాలి మైండ్లో, వాళ్ళు ప్రపంచంలో అగ్రశ్రేణి, అగ్రశ్రేణికి ఎడతారు వాళ్ళు. వన్ పాయింటెడ్నెస్, ఆ కాన్సన్ట్రేషన్, పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే వాళ్ళు ఏ విషయం అయితే ఆలోచిస్తున్నారో, దేన్ని తెలుసుకోవాలంటున్నారో, మైండ్ ఫిట్ అవ్వకుండా బ్రెయిన్ అక్కడే ఉంటుంది కానీ ఇంక చెందదు. అంటే స్టూడెంట్స్ కి చాలా ముఖ్యం ఏంటంటే అభివృద్ధిలోకి రావాలంటే వన్ పాయింటెడ్నెస్. ఇలా ఐన్స్టీన్ అంత గ్రేట్ మ్యాన్ అయ్యాడంటే వాడికి మనకి తేడా ఏంటంటే ఆ మైండ్ లోని ఏకాగ్రత కారణం. ఏకాగ్రత లేని వాడు అభివృద్ధిలోకి రాలేడు. ఏకాగ్రతతోటి పవిత్రతోటి ఈ రెండు చాలా ముఖ్యం. మా వేదాంతంలో ఏం చెప్తా అంటారంటే పక్షి ఎగరటానికి రెండు రెక్కలు కావాలి, అదేవిధంగా ఒక మనిషి అభివృద్ధిలోకి రావడానికి రెండు ఉండాలి. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత, ఒకటి కాన్సన్ట్రేషన్, రెండు ప్యూరిటీ. మీ చేతిలో ఉన్న పని మీరు పెర్ఫెక్ట్ గా కనుక చేయగలిగితే, ఆ పనికి మీరు న్యాయం చేయగలిగితే, ఆ పనికి మీరు జస్టిస్ చేయగలిగితే అది యోగం. అలా మోక్షం అనే శబ్దానికి విడుదల, పురుషార్థాలను మన హిందూ మతంలో చెప్తారు, ధర్మ అర్ధ కామ మోక్ష. ఈ అర్ధకామాన్ని ఎలా పెట్టారంటే ధర్మ మోక్షాల మధ్యను బిగించేశారు. ముందు ధర్మం పెట్టారు, చివరకు మోక్షం పెట్టారు, మధ్యలో అర్ధకామాలు పెట్టారు. మనిషి డబ్బు లేకపోతే బతకలేదు, మనిషి డబ్బు లేకపోతే బతకలేదు, డబ్బు ఉండాలి. ఆ డబ్బు నీకు ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకో, డబ్బు అవసరమే, అర్ధకామాలు. తర్వాత డిజైర్ ఉంది, డిజైర్ నీ లిమిట్స్ లో నువ్వు సాటిస్ఫై చేసుకో. డిజైర్ ఉంది, ఆ డిజైర్ నువ్వు ధర్మ మార్గంలో నువ్వు ఆ డిజైర్ ని సాటిస్ఫై చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడికైతే ఏ గోల్కైతే నువ్వు రీచ్ అవుదాం అనుకుంటున్నావో అది ఒకటే పవిత్రంగా ఉంటే సరిపోదు, దాన్ని అది రీచ్ అవ్వడానికి నువ్వు అవలంబించే మార్గాలు కూడా పవిత్రంగా ఉండాలి. అంటే డిజైర్ ఉండొచ్చు, నీ డిజైర్ నీ కంట్రోల్ లో ఉండాలి, డిజైర్ కంట్రోల్ నువ్వు ఉండకూడదు. మా మోక్షం ఏం చెప్తారంటే అన్ని డిజైర్స్ పోవడానికి ఒక డిజైర్ పెట్టుకోండి, అదే మోక్షం అంటారు. ధర్మ అర్ధ కామ మోక్ష, సో ఫైనల్ ఏమో మోక్షం, నీకు పునాదేమో ధర్మం. పునాది ధర్మం అంటే ధర్మం చెప్తుండగా నువ్వు డబ్బు సంపాదించుకో, నీకు ఏదైనా డిజైర్ ఉంటే ధర్మం చెప్తుండగా దాన్ని సాటిస్ఫై చేసుకో. ఈ రెండు ధర్మం చెప్తుండగా ఉంటే నీకు లిబరేషన్ వస్తుంది, శాలివేషన్ వస్తుంది. మోక్షం అంటే విడుదల. ఎవరిలోంచి విడుదల, మీలోంచి నాకు, నాలోంచి మీకు కాదు విడుదల. నా అహంకారంలోంచి, నా అజ్ఞానంలోంచి, నా అహంభావంలోంచి, నా దేహాభిమానంలోంచి, నా దేహ బుద్ధిలోంచి, నా శవ బుద్ధిలోంచి, నా ఇగ్నోరెన్స్ లోంచి నేను బయటపడటం మోక్షం. దేహంలోంచి మనం విడుదల పొందడానికి సాధన అక్కర్లేదు. ఏదో రోజున డెత్ వస్తుంది, డెత్ వచ్చినప్పుడు మన బాడీతో మనం సెపరేట్ అయిపోతాం. దానితోటి కాదు మోక్షం అంటే విడుదల, దేహంతో కాదు. ఈ దేహము నేను, ఈ దేహము నాది, దేహంతో తాదాత్యం పొందే బుద్ధిలోంచి, దేహంతో తాదాత్యం పొందే అహంభావంలోంచి విడుదల పొందటమే మోక్షం. అంటే ఈ బాడీ బాగుండాయి, మీరు ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, మీరు బాగా నల్లగా ఉన్నారనుకోండి, ఆ మీ లోపల నేను నల్లగా లేదు, బాడీ నల్లగా ఉంది. అయితే నేను ఏం చేస్తాను, బాడీతో ఐడెంటిఫై అవుతాను, అంటే మీకు దుఃఖం వస్తాను. ఆ ఐడెంటిఫికేషన్ లోంచి విడుదల పొందటమే మోక్షం. ఎవరైనా బాగా చదువుకున్నారనుకోండి, ఎన్ని డాక్టరేట్లు పుచ్చుకున్నారని మీరు అంటాం అనుకోండి, వాళ్ళకి సంతోషం వస్తుంది. అది అందులోంచి విడుదల పొందటమే మోక్షం. ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వచ్చేది దొంగనేనికి వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం వచ్చేది దొంగనేనికి వస్తుంది. ఆ దొంగనేలలోంచి, ఆ ఫాల్స్ ఐలోంచి, ఆ బాడీ బౌండ్ ఐలోంచి, ఆర్టిఫిషియల్ ఐలోంచి, వీటిలోంచి విడుదల పొందటమే నేను చెప్పి మోక్షం. అదే దట్ ఈస్ కాల్డ్ లిబరేషన్, దట్ ఈస్ కాల్డ్ సాలివేషన్. ఈ శరీరం చనిపోతుంది ఏదో రోజుని, చనిపోయినప్పుడు నేను ఏమనుకుంటాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను చనిపో, నేను లోపల ఏదైతే నేను ఉందో అది చనిపోద్ది, దేహం చనిపోతుంది. అయితే దేహం చనిపోతే మరి నేను చనిపోతున్నాను ఎందుకు అనుకుంటున్నాను, దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి, దేహం నాదనుకుంటున్నాను కాబట్టి, దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి మనకి భయం వేస్తుంది. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం అందరం ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం ఉంటాం, కానీ దేహం పోతే మనం పోతామని అనుకునే ఆ ఇమాజినేషన్ వల్ల, ఆ థింకింగ్ వల్ల, ఆ రాంగ్ థింకింగ్ వల్ల మళ్ళీ చావు ఉంటే భయం వేస్తాం. రోజు నిద్రపోతున్నాం కదా, నిద్రపోయినప్పుడు మనకేం తెలియదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. గాఢ నిద్రలో ఏముండదు, మనం ఉన్నాం లేదా, మనం ఉన్నాం. నేను పిఎం అనుకోడు, నేను సీఎం అనుకోడు, గాఢ నిద్రలో ఏమి లేదు, వాడు ప్రొఫెషన్ తోటి తాదాత్యం లేదు, బాడీతో తాదాత్యం లేదు, దేనితో తాదాత్యం లేదు, డీప్ స్లీప్ లో మనం అందరం లేవంటే ఉన్నాం. ఎలా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. అంటే బాడీకి డెత్ వచ్చే వరకు మనం ఆగక్కర్లేదు లిబరేషన్ కి. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, కానీ ఉన్నట్టు సుఖంగా ఉన్నట్టు సంగతి మనకు తెలియటం. జాగ్రత్త అవస్థలో మన అందరికీ ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ జాగ్రత్త అవస్థలో మనం సుఖంగా లేము, శాంతిగా లేదు. యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ఆ ట్రూత్ ని మనం తెలుసుకునే వరకు మనం ఏదో రకమైన బాండేజ్, ఏదో రకమైన సఫరింగ్ మనం వెంటాడుతుంది. భర్త వెంటాడుతుంది, డెత్ వెంటాడుతుంది, ప్రాబ్లమ్స్ వెంటాడుతాయి, ఏదో సమస్య వెంటాడుతుంది ఆ ట్రూత్ తెలుసుకునే వరకు. ఆ ట్రూత్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విత్ ఇన్ యూ. స్వర్గరాజ్యం మన హృదయంలోనే ఉంది, వైకుంఠం మన హృదయంలోనే ఉంది. అయితే మోక్షానికి నిర్వచనం చెప్తున్నా, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఎరుక లేదు. అక్కడ సుఖంగా ఉన్నామని తెలియటం లేదు. గాఢ నిద్రలో సుఖం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది కానీ సుఖం లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక సైమల్టేనియస్ గా ఒకేసారి ఎక్స్పీరియన్స్ లోకి వస్తే అది మోక్షము. అంటే అది ఉన్న చోట ఇది లేదు, ఇది ఉన్న చోట అది లేదు. సుఖం ఉన్న చోట ఎరుక లేదు, ఎరుక ఉన్న చోట సుఖం లేదు. ఆ సుఖము ఈ ఎరుక సైమల్టేనియస్ గా ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి. ఈ ఎరుక ఆ సుఖము ఈ అవేర్నెస్ ఆ హ్యాపీనెస్ ఒకేసారి కనుక మనం అనుభవంలోకి వస్తే అదే మోక్షం. ఈ స్థితి పొందాలంటే ఆ మోక్ష స్థితి, ఆ నిర్వాణ స్థితి, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, పెర్మనెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్ బ్లిస్, పెర్మనెంట్ పీస్, ఆ శాంతి, అన్బ్రోకెన్ బ్లిస్, అవిచ్ఛమైనటువంటి ఆ సుఖం, ఆ శాంతి మనం పొందాలంటే మన మనస్సుని బురదలోంచి బయటకు తీయాలి. మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు అందరిని ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మానవుడు చనిపోయేవరకు ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం మధ్య ఊగిసలాడతాం. చేస్తే ఇష్టంతో పనిచేస్తాం, లేకపోతే అయిష్టంతో పనిచేస్తాం. ఇదే కర్మ చుట్టుకుంటాం, ఇదే కర్మ సిద్ధం. మనం చుట్టుకునే కర్మ ఇదే. ఇష్టం చేస్తే ఇష్టంతో చేస్తాం పని, లేకపోతే అయిష్టంతో చేస్తాం. ఎక్కడైతే అయిష్టం ఉందో అక్కడ అసూయ, అక్కడ కక్ష, ద్వేషం. ఇష్టం ఉన్న చోట రాదు. రాగంలోంచి ఇష్టం వస్తుంది, రాగంలోంచి ఇష్టం వస్తుంది, అయిష్టంలోంచి ద్వేషం వస్తుంది. ఏంటి ఆ ద్వేషానికి కారణం అక్కర్లేదు, ఏమో ఇష్టం లేదు, ద్వేషం ఎనాలిసిస్ లేదు, అది బ్రెయిన్ లో ఎనాలిసిస్ లేదు. మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, కానీ అన్ని అవయవాల కంటే స్వామరపోతే ఏంటంటే మెదడు. మెదడు యాక్టివ్ గా పనిచేయదు చాలా మందడు, అంటే స్వామరపరంగా ఉండడానికి ఇష్టపడుతుంది మెదడు. ఆ మెదడు కూడా మన కాళ్ళతో ఎలా నడుస్తున్నామో, చేతితో ఎలా పనిచేస్తున్నామో, కళ్ళతో ఎలా చూస్తున్నామో మెదడుతో ఆలోచించాలి. మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే మెదడు ఆలోచించడానికి ఇచ్చాడు. ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవడంలో చైతన్య స్థాయి పెరుగుతుంది. ఆలోచన ముఖ్యం, మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలంటే మీ మెదడు అక్కడ అప్లై చేయాలి. మన మెదడు అప్లై చేయడం ఇష్టం ఉండదు. నడవమంటే నడుస్తాం, ఏదైనా అక్కడ గొయ్యితామంటే గొయ్యితవుతాం, ఏదైనా ప్రాబ్లం ఇచ్చేది కొంచెం ఆలోచించాలంటే ఆలోచించడానికి ఇష్టపడదు. ఏం చేతంటే తరతరాల నుంచి మెదడు సోమర్తనానికి అలవాటు పడుతుంది. ఈ మధ్య మెడిసిన్ ప్రకారం కూడా మన మాట వదిలేయండి, ఐన్స్టీన్ కూడా 10% వాడు మెదడును ఉపయోగించుకున్నాడు. దీన్ని బట్టి ఆలోచించుకోవడం మనం ఎంత సోమర్తనానికి అలవాటు పడితే మెదడుకు సంబంధించి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా వాడి మెదడుని ఉరికే 10% ఉపయోగించుకోదలేడుతుంది. అంటే మనం 1% కూడా ఉపయోగించు. ఐన్స్టీన్ 10% ఉపయోగించుకున్నప్పుడు, న్యూటన్ 8% ఉపయోగించుకున్నప్పుడు మన మెదడుని ఇంకా 1% కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ మెదడులో ఉన్న సోమర్తనం పోవాలి. ముందు మన మనసు బురదలో ఉంది, అందులో బయటికి లాగాలి. అది బయటికి లాగినప్పుడు ఆలోచన స్థాయి పెరుగుతుంది మనకి. కొంతమంది కారణం లేకుండా కోపం వస్తుంది, అదొక డిసిజన్. దానికి ఎనాలిసిస్ అవసరం. ఎందుకు ఇప్పుడు నాకే కారణం లేకుండా కోపం, ఎందుకు ఈ కోపం వస్తుందని, అనవసరంగా వస్తుంది ఈ కోపంలో, నేను నష్టపోతున్నాను జీవితంలోని, ఆర్థికంగా నష్టపోతున్నాను, నా కోపం నాకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే మానసిక అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో స్లోగా శారీరక అనారోగ్యం కూడా వచ్చేస్తుంది. ఇంకా నీ శరీరం మనసుది, ఈ శరీరం లోపల ట్రూత్ది కాదు, ఈ శరీరం మైండ్ది. అంటే మైండ్కి ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, మైండ్కి వచ్చిన టెన్షను, మైండ్కి వచ్చిన డిజైరు, మైండ్కి వచ్చిన ఎమోషను, అవి బాడీలో ఒక డిసీజెస్ కింద వచ్చేస్తాయి. మనసులోకి వచ్చే ప్రతి తలంపు యొక్క ప్రభావం బాడీ మీద ఉంటుంది. ఏం చేద్దంటే బాడీ మైండ్ది. ఏదైనా ఒక విషయం గురించి మీరు బాగా దండ పెట్టుకోండి బాట, ఏదైనా మీ మైండ్ డిప్రెషన్లో ఉందనుకోండి, మీకు ఒక మంత్ డేస్లో బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం, డిసీజ్ అనేది 180 రోగాలు ముందు మైండ్లో ప్రారంభమవుతాయి, తర్వాత నెమ్మదిగా బాడీలోకి వచ్చేస్తుంది. మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే రియాక్షన్ తగ్గించుకోండి. ఇంటికాడ ఏదంటే మాటకు మాట అప్ చెప్పేసామని వస్తాం అంటా అంటారు కొంతమంది. ఒక మాట అంటే మేము 10 అనేసి వచ్చాము అలా అంటారు కదా. మన జీవితంలో ఎవరైనా మీరు ఆర్థికంగా అభివృద్ధి రావాలనుకోండి, చదువులో అభివృద్ధిలోకి రావాలనుకోండి, యాక్షన్ మంచిదే, రియాక్షన్ తగ్గించు. ఎవరైనా అనవసరంగా ఉద్రేకపడ్డారనుకోండి, మనం ఉద్రేకపడక్కర్, మన బయటగానే రెఫర్ ఎవరి వాళ్ళ శరీరానికి ఏదైనా రోగం ఉందనుకోండి, ఆ రోగం మనకు వస్తే బాగుంది అనుకుంటాం మనం, ఆ రోగం మనకు వస్తే బాగుంది అనుకో. అలాగే ఎవరి వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ గా, మనం కూడా ఎమోషనల్ గా ఉంటే బాగుంటాం అలా అనుకోవద్దు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ బ్రాటప్, వాళ్ళ ఫ్యామిలీలో బ్రాటప్, వాళ్ళు బ్రాటప్ అలా ఎందుకు వచ్చారు పిల్లలు, అలా ఇమిటేట్ చేయొద్దు. మీ సొంత ఆలోచనలు మీరు విడిచిపెట్టద్దు. ఆశమ్మ భోసమ్మ మాటలు మీరు పట్టుకోవద్దు. భగవంతుడు చెప్పిన మాటలు మీరు ప్రమాణంగా తీసుకోండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఇప్పుడు సైన్స్ లో ఐన్స్టీన్ ఈ న్యూటన్ మనం ఎలాగైతే ఫిజిక్స్ వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటున్నారో, అలాగే మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి స్పిరిచువల్ గ్రోత్ కి, ఆ మోరల్ గ్రోత్ కి, ఆ ఎథికల్ గ్రోత్ కి, ఆ ఎథికల్ సెన్స్ పెరగడానికి మనకు భగవద్గీతను మీరు ప్రమాణ గ్రంథంగా తీసుకోండి. సరే, ప్రతి చిన్న విషయానికి భయపడద్దు. ప్రతి చిన్న విషయానికి భయపడితే స్లేవరీ వస్తుంది. భయపడటంలో మనకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఏనిపోయి ఊహించుకోవడం ఇది అలా జరుగుతున్నాయి అలా జరుగుతాయి, ఏం జరగవు, అన్ని సవ్యంగానే ఉంటాయి. ఆ భయం వల్ల కూడా మనం నేర్చుకునే అంత మంచి మర్చిపోతాం, మనం నేర్చుకున్న మంచి అంతా కూడా మర్చిపోతాం. మనకు నిజమైన శత్రువు ఎవరంటే భయం. ఈ భయం వల్లే మనకు దుఃఖం వస్తుంది, ఈ ఇష్టాల వల్ల దుఃఖం వస్తుంది, అయిష్టాల వల్ల దుఃఖం వస్తుంది. మీరు ఇష్టాన్ని బట్టి అయిష్టాన్ని బట్టి పనులు చేయొద్దు. ఈ పని మంచిది అనుకున్నప్పుడు ఎవరేమనుకున్నా మీరు చేసి విడిచిపెట్టండి. అప్పుడు భగవంతుడు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు కదా, ఉంటే మాకు ఎందుకు కనిపించలేదు, ఉంటే కనపడాలి కదా. అప్పుడు ఎవరు చెప్పారు, ఉన్నాడు ఉన్నాడు అయ్యా, నీ రాంగ్ హ్యాబిట్స్ లోంచి, నీ రాంగ్ బిహేవియర్ లోంచి, నీ రాంగ్ థింకింగ్ గురించి బయటకు రా, ఉన్నాడో లేదో నీకు తెలుస్తుంది. అది కానీ నా కళ్ళు కనపడమనుకుని సూర్యుడు లేదంటే అర్థం ఏంటి? అసలు గుడ్డివాడికి సూర్యుడు కనపడ్డాడు, గుడ్డివాడికి సూర్యుడు కనపడ్డాడు. నాకు సూర్యుడు కనపడటం లేదని చెప్తే పొరపాట్లేదు, సూర్యుడే లేడంటే హృదయంలో కనుక దేవుడు లేకపోతే వశిష్ఠుడు కూడా అనుభవంలోకి రాడు, రామకృష్ణుడు కూడా రిలైజేషన్ రాదు, ఉన్నాడు కాబట్టి వచ్చింది. అదే రమణ మహర్షి గారు చెప్పేవారు, నీలో కంటే నాలో ప్రత్యేకత ఏమి లేదు, నీ అందరి హృదయాల్లో ఏముందో నా హృదయంలోనూ కూడా అదే ఉంది. యోగి రామయ్య గారికి మహాత్మా గాంధీ గారికి విశేషణ వచ్చింది. ఎవండి రమణ మహర్షి గారు అందరి హృదయాల్లోనే ఒకటే ఉందని చెప్తున్నారు కదా, అందరి హృదయాల్లోనే రమణ మహర్షి గారు ఒకటే ఉందని చెప్తున్నారు కదా, అది మన హృదయంలో కూడా ఉంది కదా. మరి ఆయనకి మనకి తేడా ఏంటని గాంధీ గారు యోగి రామయ్య అడిగారు, తేడా ఏమి లేదన్నాడు యోగి రామయ్య గారు. తేడా ఏమి కానీ ఒక తేడా, తేడా ఏమి లేదండి కానీ ఒక తేడా, ఆయన హృదయంలో లేదు ఆయనకు తెలుస్తుంది, మన హృదయంలో లేదు మనకు తెలియటం లేదు, అది ఒకటే తేడా అన్నారు. ఆయన హృదయంలో ఉంది ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. ఆయన హృదయంలో ఉన్నది ఏంటి ఆయనకు తెలుస్తుంది అంటే ఆయన సుఖీ అయ్యాడు, మన హృదయంలో ఉన్నదేదో మనకు తెలియటం లేదు అంటే దుఃఖం వెంటాడుతుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం, తెలిసిన మన సుఖం వెంటాడుతుంది. ఆ హృదయంలో వస్తువు ఉంటే సరిపోదు, అది తెలియని మన దుఃఖం వెంటాడుతుంది. తేడా అంటే అంతకంటే తేడా ఏమి లేదన్నాడు యోగిరాముడు. అశోకుడు చెప్పాడు, ఎప్పుడు కామన్ మ్యాన్కి దూరం కాకూడదు అన్నాడు. అశోకుడు అన్నాడు, ప్రజా సమస్యలు ఏ సమస్య వచ్చినా నేను బాత్రూమ్ లోనే వెంటనే పిలవండి, అశోకుడు బాత్రూమ్ లో ఉన్నాడని వెయిట్ చేద్దన్నాడు. వాడు అశోకుడు, వాళ్ళు ప్రజా ప్రేమికులు, లవ్ ఆఫ్ హ్యూమానిటీ. మీకు సోషల్ స్టేటస్ ఉండొచ్చు, ఎన్నున్నా సరే మనం కామన్ మ్యాన్కి దూరం కాకూడదు. కామన్ మ్యాన్కి దూరం అవుతున్నా ఉంటే మనలో ఈగో సెన్స్ ప్రవేశించినట్టు, ఈగో సెన్స్ పెరిగి కొద్దీ కామన్ సెన్స్ తగ్గిపోతుంది. మనకి జీవితంలో ఎడ్యుకేషన్ కంటే కామన్ సెన్స్ ముఖ్యం. పెద్ద పెద్ద ఉన్నత విద్యావంతులు కూడా కొంతమంది కామన్ సెన్స్ తక్కువగా ఉంటుంది. అంటే డే టు డే లైఫ్ లో వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్స్ వాళ్ళు పరిష్కారం చేసుకోలేదు. ఇవాళ అర్థం చేసుకోండి, మీరు మాటలో ఆడంబరం ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడేది ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అని సెన్స్ లేకుండా మాట్లాడకూడదు. మనం సెన్స్ మాట్లాడదు కానీ నాన్ సెన్స్ మాట్లాడకూడదు. మీరు రైట్ ఆర్మల్ విఎస్ శ్రీనివాస శాస్త్రి పేరు వినే ఉంటారు. మీరు 1946లో ఆయన హాస్పిటల్ ఉండగా గాంధీ గారు చూడటానికి వచ్చారు మెడ్రాసులో. రైట్ ఆర్మల్ విఎస్ శ్రీనివాస శాస్త్రి ఫేవరెట్ గాడు రాముడు. గాంధీ గారు నన్ను చూడటానికి వచ్చేసాడు, మహాత్మా గాంధీ గారు అంతటి వాడు నన్ను చూడటానికి వచ్చేసాడని సడన్ గా ఇమోషన్ గురి అయ్యాడు. రైట్ అనుకుని విఎస్ శ్రీనివాస శాస్త్రి, రాముడు ఏంటయ్యా, నువ్వే రాముడు, నీ రూపంలో ఉన్నాడు, నీ రూపంలో ఉన్నాడు రాముడే, నన్ను రాముడే చూడటానికి వచ్చాడు అన్నాడు. ఎవడు? రైట్ అనుకోడు విఎస్ శ్రీనివాస శాస్త్రి. అప్పుడు వెంటనే గాంధీ అన్నాడు, వాట్ నాన్ సెన్స్ యువర్ స్పీకింగ్ మిస్టర్ శాస్త్రి అన్నాడు. నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, సెన్స్ మాట్లాడటం నన్ను రాముడితో పోలిస్తానంటే, నేను గాంధీని వచ్చాను, నేను వచ్చిన వాడిని గాంధీని, రాముడు వచ్చేసాడు అనుకుంటున్నావు, ఎమోషన్ గురి అవుతున్నావు, వాట్ నాన్ సెన్స్ యువర్ స్పీకింగ్ మిస్టర్ శాస్త్రి. చూడండి వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉన్నారో చూడండి. మనం ఎవరైనా పొగడ్పడి చేయకపోతే కోపం మనకు, మనకు పంచరత్నాలు ఇవ్వాలి. అది ఇంకోటి, మన ప్లస్ పాయింట్స్ మనకు తెలుస్తూ ఉండాలి, మైనస్ పాయింట్స్ మనకు తెలుస్తూ ఉండాలి. అసూయ అనేది చాలా పనికిరాదు. ఆ జాగ్రత్తగా చూసుకొని మీకంటే ఎవరైనా బాగా చదువుతున్నారని కొన్ని స్టూడెంట్స్, వాళ్ళు ఆ మార్కులు మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ వాళ్ళని చూసి మీరు అసూయ పడదు. అంటే అసూయ పట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆధ్యాత్మికంగా వెనకబడిపోతారు, నైతికంగా వెనకబడిపోతారు, ఎథికల్ ఎక్సలెన్స్ రాదు, అన్నిటిలో వెనకబడిపోతారు. ఎవరిని చూసి అసూయ పడద్దు. ఆ స్టేటస్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మనం కూడా అంత కష్టపడి ఆ స్టేటస్ కి రీచ్ అవుదాం, ఆ గోల్ కి రీచ్ అవుదాం అనే ఐడియా పెట్టుకుంటే పొరపాటు లేదు, కానీ అసూయ మట్టికి జెరసీ ఏం పెట్టుకోవద్దు. అంటే మాట విషయం కూడా సాఫ్ట్ గా ఉండాలి, స్వీట్ గా ఉండాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్తారనుకోండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఏదైనా తెలియదు అనుకోండి, తెలియదని చెప్పండి, తెలుసున్నట్టు తెలుసుని తెలుసున్నట్టు చెప్పండి, తెలియదు తెలియనట్టు చెప్పండి. మీకు ఉద్యోగం వస్తుంది, కంగారు పడద్దు. ఒకసారి రామకృష్ణ గారి ఇక్కడ కలెక్టర్ గారు ఉండగా ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే మా ఊరి నుంచి ఎవరో వెళ్ళాడు అబ్బాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏ ఊరి అని అడిగాడు ఇంటర్వ్యూలో. రామకృష్ణ గారు ఉండగా జిన్నూరు అన్నారు, జిన్నూరు అన్నప్పుడు ఆయన జిన్నూరు నాన్నగారు జ్ఞాపకం వచ్చారు. మరి నీకు జిన్నూరు నాన్నగారు తెలుసు అన్నట్టు, ఏమంటే జిన్నూరు నాన్నగారి పేరు విన్నాను కానీ ఆయన ఎప్పుడు చూడలేదు అన్నట్టు, వెరీ గుడ్ అన్నాడు. నాకు సంతోషించారు కలెక్టర్ గారు సమాధానాలు. అంటే మనకు తెలుసు తెలిసినట్టు చెప్పి, తెలియనట్టు తెలియని చెప్తే వాళ్ళు ఫీజ్ అవుతారు. వాళ్ళు ఇంటర్వ్యూలో కంగారు పడిపోక్కర్లేదు. మనం మాట కాడ ప్లీజింగ్ ఉండాలి, స్వీట్ గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, మరి శుచిగా ఉండాలి. లోపల శుచి, బయట శుచి, నీళ్ళు ఏ విధంగా అయితే శరీరాన్ని శుభ్రం చేస్తాయి, హోలీ నేమ్ కూడా, ఆ డివైన్ నేమ్ కూడా, ఆ గాడ్ నేమ్ కూడా మన మైండ్ ని ప్యూరిఫై చేస్తాయి. గాంధీ గారిని అలా పేల్చినప్పుడు కూడా, గన్న పెట్టి పేల్చినప్పుడు కూడా, హే రామ్, హే రామ్, హే రామ్, లోపల ఉన్నది బయటకు వచ్చి పెళ్లికేకలు వేసి ఇందిరా గాంధీని పేలిస్తే, కానీ గాంధీ గారిని పేల్చినప్పుడు హే రామ్, హే రామ్, హే రామ్ ఇలా పోతుంది. అంటే లోపల ఉన్నది బయటకు వచ్చి వాడు బాపూజీ. మానవుడికి కూడా అది చావు అనేది ఒక ఎగ్జామినేషన్ లాంటిది. మీ ఎగ్జామినేషన్స్ అన్ని మర్చిపోతే ఎలా తేలిపోతారు? మనిషికి చావు వచ్చినప్పుడు గాడ్డ మర్చిపోయినప్పుడు కూడా తేలిపోతాడు, రీబర్త్ వచ్చేస్తున్నాడు. మీరు చదివింది ఎగ్జామ్ లో జ్ఞాపకం రావాలి. నేను చేస్తున్న సాధన అంతా కూడా నాకు మరణ టైం రాదు, దేవుడు దైవస్మరణ నాకు రావు. ఆ దైవస్మరణ రాకపోతే నేను ఫెయిల్ అయిపోతాను, మళ్ళీ నాకు రీబర్త్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే డెత్ వచ్చిందో భర్త ఫాలో అవుతుంది, భర్త వచ్చినప్పుడు డెత్ ఫాలో అవుతుంది, డెత్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా భర్త ఫాలో అవుతుంది. ఆ సైకిల్ నుంచి ఆ చక్రంలోంచి బయటపడాలంటే మన దేహం మరణిస్తుంది, మరణం లేని వస్తువు లోపల ఉంటుంది, మన హృదయంలో మరణం లేని వస్తువు ఉంటుంది, అది డెత్లెస్, అది భర్తలెస్. అంటే ఎప్పుడైతే బాడీకి డెత్ రాకముందే డెత్ లేని వస్తువును ఎప్పుడైతే తెలుసుకున్నావో, శరీరం చనిపోయినప్పుడు కూడా శరీరం చనిపోతుంది, నాకేమీ చావు లేదు, నేను చావు లేకుండానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మరణం నేను నాకేం మరణం లేదు, నేను మరణం లేకుండానే ఉన్నాను, మరణించేది శరీరం అని నువ్వు కురిడి కొబ్బరికాయ ఏ విధంగా అయితే లోపల ఆ గుంజు ఆ పైన పెంకి ఏ విధంగా అయితే విడిపోతాయి, బాడీతో విడిపోతావు, వాడితో విడిపోయినప్పుడు దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని అనుకో, నువ్వు నాకు మరణం లేదన్న సంగతి తెలుస్తుంది. అదే ఇట్ ఇస్ ద ట్రూ స్టేట్, ఇట్ ఇస్ ద రాయల్ స్టేట్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్ స్టేట్. గాడ్ మీ హృదయంలోనే ఉన్నాడు. బయట కనిపించే గుళ్ళు దేవాలయాలు గోపురాలయాలు మనం చేతులతో కట్టించుకున్నాం, మనం అన్ని కల్పించుకున్నాం. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. ట్రూత్ అనేది రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, నాలుగుగా ఉండదు, ట్రూత్ అనేది ఒకటిగానే ఉంటుంది. ఈ మతాలు ఈ కులాలు ఇవన్నీ బయటికి గుళ్ళు గోపురాలు అన్ని మనం కల్పించుకునే కానీ ఆ నేకెడ్ ట్రూత్ అనేది ఎక్కడ ఉంది? అది కులానికి అచేతం, మతానికి అచేతం, ప్రాంతానికి అచేతం, ఓ రంగుకి అచేతం, దేశానికి అచేతం, అది కలర్ లెస్, బాడీ లెస్, దానికి ఏమి లేదు, అక్కడ ఏమి రెడీ చేయడం లేదు, అక్కడ కులం మిగతాయని కల్పించుకునేవి, అది జ్ఞానం. మన అభివృద్ధికి మన చైతన్య స్థాయి పెరగటానికి మతం అడ్డొస్తాంటే కులం అడ్డొస్తాంటే తీసుకెళ్ళి పక్కన పెట్టడమే. మనం నడిచేళ్తాంటే ముళ్ళు అడ్డొస్తాంటే పక్కన పెడతాం, అదే ముళ్ళితోటి పేచీలు పెట్టుకోం, అదేవిధంగా మతంతో కులాలతో పేచీలు అక్కర్లేదు, అది మనకు అర్థం. మన అభివృద్ధికి అడ్డొస్తాంటే తీసి ఓ పక్కన పెట్టడం, ఉన్నదంతా హృదయంలోనే ఉంది. ఈనాటికైనా ముందు నాటికైనా, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా, ఎప్పుడైనా మీరు ట్రూత్ రియలైజ్ చేయవలసింది కాళ్ళలోనే చేతుల్లోనే కాదు, హార్ట్లోనే రియలైజ్ చేయాలి. మనసు ఎక్కడే అనగాలి, మనసు చేత గ్రహించేది కాదు, మనసు అణిగిన చోట, ఇంద్రియాలు అణిగిన చోట, బాడీ బాండ్ అణిగిన చోట అది రివీల్ అవుతుంది. అంతేకాని మైండ్ కి ఇంటలెక్ట్ ఒక ఆబ్జెక్ట్ కాదు. మాటలో ఏముండాలనుకుంటారు, వాక్కు తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు, కృష్ణుడు చెప్పాడు గీతలో. దాని నోబుల్ థాట్స్ వచ్చేలా చూసుకోండి. ఎవరికో అగ్లీ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, అగ్లీ థాట్స్ వాళ్ళకి వస్తున్నాయి కదా మనకి ఎందుకు రాకూడదని అనుకోకండి, నోబుల్ థాట్స్ వచ్చేలా చూసుకోండి, మంచి ఆలోచన వచ్చేలా చూసుకోండి. తర్వాత ఇంకోటి, మనిషి మీరు ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు, మీరు పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చేసుకోండి, నెగిటివ్ థింకింగ్ బ్రెయిన్ లోకి రానకూడదు. ఇది జీవిత రహస్యం, ఇది పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మీరు పాజిటివ్ థింకింగ్ బ్రెయిన్ లో అభివృద్ధి చేసి కల్టివేట్ చేయండి, నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు రానివద్దు, పాజిటివ్ థింకింగ్ బట్టి కల్టివేట్ చేయండి, కల్టివేట్ చేయాలి. డబ్బు లేని వాళ్ళు డబ్బు ఎలా సంపాదించుకుంటున్నారు, చదువు లేని వాళ్ళు ఎలాగైతే చదువుకుని అభివృద్ధిలోకి వస్తున్నారో అలా పాజిటివ్ థింకింగ్ కూడా కల్టివేట్ చేయాలి, కష్టపడి సంపాదించుకోవాలి. నెగిటివ్ థింకింగ్ మట్టికి రానివద్దు, నెగిటివ్ థింకింగ్ మట్టికి రానివద్దు. అసలు ఇంటికాడు కానీ సమాజంలో కానీ ఎవరితో మాట్లాడినా, లేకపోతే మీ పోస్ట్ స్టూడెంట్స్ తోటి కానీ ఎవరితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా గౌరవంగానే మాట్లాడు కానీ అగౌరవంగా మాట్లాడు. ఒక అగౌరవంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందనుకోండి నోటికి తాళం వేసేసుకో. కూల్ గా ఉన్నప్పుడు మాట్లాడిన ఎప్పుడు ఉద్రేకంగా ఉన్నారనుకోండి అప్పుడు కూడా నోటికి తాళం పెట్టేసుకో. ఇంటి ఉద్రేకంగా మాట్లాడినప్పుడు చెడ్డ మాటలు వస్తాయి, ఇవన్నీ తపస్సులే. సోదర మహాశైలరా, ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఏదైతే నేను నేను అంటున్నారో నేను గ్లోరిఫై చేయకూడదు. లోపల అహంకారాన్ని, లోపల అజ్ఞానాన్ని అలంకారం చేయొద్దు, దాన్ని అలంకారం చేయకుండా అలా వదిలేయండి, అదే పోతుంది. సరే, మనం దేన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాం దాని గురించి ఆలోచించండి. మనకు అవసరమైన విషయాలు, యూసీలెస్ విషయాలన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఒకటి, ఏం హై అండ్ ఏం మధ్య హైయెస్ట్, మీ గమ్యం మీరు చదువు అనుకుందా, చదువునే దృష్టిలో పెట్టుకోండి. మిగతా గొడవలన్నీ, మీకు టైం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది, చదువు విలువ తెలుస్తుంది, గురువు యొక్క విలువ తెలుస్తుంది, మీరు పెట్టుకుంటే మీరు మిగతా అన్ని మీకు అవసరమైన విషయాలన్నీ మీరు మీరు బయటికి గెంతక్కర్లేకనే అయ్యే వాటంతా బయటకు పోతుంది. అయితే ఇప్పుడు ఇంటికి వాళ్ళు చెప్పుకునే మాటలు సారాంశం ఏంటంటే, మీరు ప్రయత్నం చేసి సాధన చేసి పెద్దవాళ్ళని సేవించి మీ గురువుల్ని గౌరవించి చక్కగా విద్యను అభ్యాసం చేసి చక్కగా అధ్యయనం చేసి, అధ్యయనం చేయాలి, అధ్యయనం లేకపోతే మీకు మెంటల్ గ్రోత్ లేదు. మీరు అధ్యయనం చేయాలనుకోండి మీకు గ్రోత్ లేదు, కేవలం డిగ్రీ అయితే సరిపోదు మీకు. ఇవన్నీ ప్రయత్నం చేసి మీరు వికాసాన్ని సంపాదించాలి. అంటే మీ ముఖం చూస్తే మాకు జ్ఞానం వచ్చేయాలి, మీరు టీచింగ్ వల్ల కాదు, మీరు మాటల ద్వారా మాకు చెప్పక్కర్లేదు, మీ ముఖం మేము చూసామనుకోండి మాకు జ్ఞానం వచ్చేయాలి. ఆ స్థాయికి మీరు ఎదిగారనుకోండి మీకు మంచిదే మాకు మంచిది, అంటే మీకు తెలియకుండా మీరు లోకానికి మీ ద్వారా సహాయ సహకారములు అందుతాయి. అంటే సాధ్యమైనంత వరకు ఈగో సెన్స్ అహంభావన లేకుండా, అహంభావాన్ని ఎంతవరకు తగ్గించుకుంటూ ఉండాలి, మాటలో కానీ చేతలో కానీ. లేదా ఈగో సెన్స్ గ్లోరిఫై చేసుకోవద్దు, డెకరేట్ చేయదు. మీ శరీరాన్ని అలంకరించుకుంటే ప్రమాదం లేదు, కానీ అహంకారాన్ని అలంకరించుకుంటే అన్ని ప్రమాదాలు, రాబోయే జన్మలు కూడా పెరుగుతాయి. లేదా ఆలోచనలు సింపుల్ గా ఉండండి, వేషధారణలు సింపుల్ గా ఉండండి. రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఎప్పుడైనా ఒక 1,000 రూపాయలు చీర మనం కలిపేటండి, మళ్ళీ అవునొచ్చు అనిపిస్తున్నట్టు అహంకారం పెరిగిపోతుంది, ఆ చీర అలా అనిపింపజేస్తున్నారు. అంటే బట్టల విషయంలో కూడా సాధారణమైన బట్టలు తొడగండి, కానీ మీకు డబ్బు ఎక్కువ ఉందనుకోండి, డబ్బు లేని వాళ్ళు అనేక ముందు ఉన్నారు, సహకారం చేయండి, అప్పుడు 2 లాభాలు మీకు వస్తాయి. భౌతికంగా ఎవరికో సహకారం చేసినట్టు ఉంది, భగవంతుడి అనుగ్రహం మీకు వస్తుంది, ఒకేసారి 2 లాభాలు. కొంతమందికి భగవంతుడు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు, మీకు ఏ భగవంతుడు ఏ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ మీరు ఉపయోగించుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడటంలో సమాజానికి భౌతికంగా కొంత అభివృద్ధి కలుగుతుంది. సమాజానికి రెండో పక్షంలో మీకు మోక్షం వస్తుంది. అంటే మన బిహేవియర్ ఇంపర్సనల్ గా ఉండాలి. ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్, ఈగోలెస్ బిహేవియర్, అవి మనం గమ్యంగా పెట్టుకోవాలి. అక్కడ రీచ్ అవడానికి ట్రై చేయాలి. ఎవరైనా చిరాకు మాటలు ఉద్రేక మాటలు మాట్లాడాలనుకోండి, అవసరం లేకుండా మర్చిపోవడానికి ట్రై చేయండి. మైండ్ లో మోయకండి. మైండ్ లో మోస్ట్ మీకు చదువు కూడా చెడిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. సరే, లైఫ్ లో టాలరెన్స్ ఒకటి పెంచుకోండి. అంటే టాలరెన్స్ పెంచుకుంటే మీ హార్ట్ డీపెన్ అవుతుంది. అంటే టాలరెన్స్ మనుషులు, టాలరెన్స్ ఉన్న మనుషులు లోతులు పెరుగుతాయి, డెత్తలు పెరుగుతాయి. వాళ్ళు ఉదయం ఎంత విశాలంగా ఉండాలో అంత లోతుగా కూడా ఉండాలి. కొంతమంది విశాలంగా ఉంటారు కానీ లోతుగా ఉండరు. విశాలం ఎంత ముఖ్యం, లోతు డెత్త కూడా అంతే ముఖ్యం.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.